మనసు బాధించు, నిర్బంధపు అనారోగ్యం వలన కలుగు నిరుత్సాహంను గూర్చి డాక్టర్ లూకా ఏం చెప్పాల్సి ఉంది? ఈరోజు డాక్టర్ లూకా నిరుత్సాహంను కలిగించే అనారోగ్యంను గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. పరితాపకరంగా లేక బాధాకరంగా ఎక్కువ మంది ఈ అనారోగ్యం దాచిపెట్టుకుంటారు. ఇది ప్రపంచ మొత్తంలో సాధారణం అయినప్పటికీ ప్రజలు ఈ అనారోగ్యంను దాచిపెడతారు. ఎందుకనగా వ్యక్తిగతంగా ఈ లక్షణాలు క్రొత్తగా ఉండడం, వింతగా మరియు ఇంకా ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. ఈ సమస్యను కలిగిన ఒక వ్యక్తి కథ ఇక్కడ ఉంది. వాంగ్జీ 48 సంవత్సరాల వయసు కలిగి చైనా దేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకే సంస్థలో 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయనకున్నటువంటి వృత్తిరీత్యా స్థాయిలో గత 5 ఏళ్లుగా పనిచేస్తూ ఆ చేసిన విసుగు కలిగించే పనినే మరలా చేయడం వలన విసుగు చెందాడు. అతడు తన ఉద్యోగాన్ని మార్చుకొని వేరొక పనిని కనుగొందామనుకున్నాడు. కానీ కొత్త పనిని కనుక్కోవడం కష్టంగా ఉంటుందని అతనికి తెలుసు. అయినప్పటికీ అతడు చేస్తున్నటువంటి పనులలో అతనికి తక్కువ మరియు చాలా తక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడని గ్రహించాను. ఆయన భార్య వాంగ్జీతో ఆయన విచారంగా ఉన్నాడని ఆలోచించను మరియు ఆమె నిజమైతే అతను ఆశ్చర్యపోయిను. అయినప్పటికీ వాంగ్జీ యొక్క జీవితంలో వేరే ఏదో జరుగుతూ ఉంది. తన ఇంటి వద్ద మరియు పని వద్ద అతను ప్రజలతో వ్యవహరించడంలో మరింత అసహనం పెరుగుతుందని మరియు కొన్ని విషయాలు సక్రమంగా లేకుండా పోయాయని గుర్తించాడు. ఉదాహరణకు ఎవరైనా తన నీటి డబ్బాను లేక తన వస్తువుల్లో ఏదైనా తీసి తిరిగి మరలా అది ఉన్న ఖచ్చిత స్థానంలోనే పెట్టకపోతే అతడు బాధపడేవానిగా గుర్తించాడు. కదల్చడం మాత్రమే కాదు, తిరిగి ఖచ్చిత స్థానంలో పెట్టకపోయినా సరే ఇంటి వద్ద అతడు గిన్నె, గ్లాసు లేక కప్పు లేక పుస్తకాన్ని క్రింద పెట్టినప్పుడు అతని భార్య లేక కుమారుడు తీసి తిరిగి అదే స్థానంలో పెట్టకపోతే బాధపడేవాడు. అతడు ఎందుకని ఆశ్చర్యపోయాడు. ఆయనను ఎక్కువగా బాధ పెట్టింది ఏమిటంటే ప్రజలు తన వస్తువులను లేక వస్తువుల క్రమమును మార్చితే అతడు ఏం చేయాలో తెలియదని ఎక్కువగా బాధపడ్డాడు. వాంగ్జీకి ఏం చేయాలో తెలియలేదు. అతడు ఆలోచించిన విధంగా ఆ విషయమంతా క్రొత్తగాను మరియు వింతగా ఉండడం వలన తన భార్యకు కూడా చెప్పలేదు మరియు అతడు ఈ విషయమంతటి గూర్చి ఇబ్బంది పడ్డాడు. అలా వాంగ్జీ ఎక్కువగా మదనపడి నిరుత్సాహపడెను. అతడు ఏమి చేయవలెను? ఒకరోజు అతని సహోద్యోగి అతని యొద్దకు సాయంత్రం భోజనం చేద్దామని వచ్చెను. ఈ సహోద్యోగి చాలా మంచి స్నేహితుడు మరియు చాలా దయగలిగిన వ్యక్తి. వాంగ్జీ సంవత్సరాలుగా అతన్ని తెలుసుకొనెను మరియు అతనిని గౌరవించెను. వారు సాయంత్ర భోజనం చేస్తుండగా వాంగ్జీ ఆయన జీవితంలో ఏమి జరుగుతుందో చెప్పడానికి అవకాశాన్ని తీసుకొనెను. అతని స్నేహితుడు విన్నాడు మరియు చాలా అర్థం చేసుకునేవాడు మరియు సహకరించేవాడు. అతని స్నేహితులు మొదటిగా వారిద్దరూ ఏం జరుగుతుందో చూడడానికి స్థానిక వైద్యశాలలో ఉన్నటువంటి వైద్యుణ్ణి కలవాలని అతనికి చెప్పెను. అతని స్నేహితుడు అక్కడ పరిష్కారం ఉందని నిశ్చేతగా ఉండెను. వారు తర్వాత వారం వైద్యశాలకు వెళ్ళి వైద్యుణ్ణి చూశాను. వాంగ్జీని వైద్యుడు పరీక్షించి కొన్ని రక్త పరీక్షలు చేశాను. అన్ని పరీక్షలు వెనక్కి వచ్చిన తరువాత వాంగ్జీ మరియు అతని స్నేహితుడు వైద్యుణ్ణి చూడ్డానికి తిరిగి వెళ్ళెను. వైద్యుడు అతనికి హాని చేసేటటువంటి వైద్యపరమైన సమస్యలేమీ అతనికి లేవని వాంగ్జీతో చెప్పెను. వాంగ్జీ దీనిని బట్టి తిరిగి గొప్పగా నిశ్చయించుకున్నాను. అయినప్పటికీ వైద్యుడు వాంగ్జీతో అతడు మనసును బాధించు బలవంతపు అనారోగ్యమును కలిగి ఉన్నాడని చెప్పెను. వైద్యుడు మనసును బాధించు బలవంతపు అనారోగ్యము 2 రకాలైనటువంటి లక్షణాలతో గుర్తించబడుతుందని చెప్పెను. మొదటి లక్షణం మనసును బాధించడం. మనసును బాధించడం అనేది తరచుగా లేక ఎక్కువగా జరిగిన వాటి ఆధారంగా మన వ్యక్తిగత మనస్సాక్షికి పరిచయం చేయబడ్డ ఒక రకమైన ఆలోచన లేక ప్రత్యేకమైన ఆలోచన. మనసును బాధించే ఆలోచనలలో బాధపడడం ఒక రకమైనది. గత కొన్ని నెలలుగా వాంగ్జీ దీన్ని అభివృద్ధి చేసుకొను. మనసు బాధించు బలవంతపు అనారోగ్యం గల వ్యక్తులు తరచుగా బాధపడుతూ ఉంటారు. వారు వారికి లేదా వేరే వారికి జరిగే చెడు విషయాలను గూర్చి బాధపడతారు. భవిష్యత్ అననుకూల సంగతులు, వేరే వారి ఉద్దేశాలు మరియు విఫలమయ్యే స్థితిని బట్టి మనసును బాధించుట ఎక్కువ వ్యక్తులు వేర్వేరు విషయాల గూర్చి ఒకేసారి బాధపడతారు. వారు ఒకటి లేక రెండు విషయాల బాధలను దూరం చేసుకోరు. నిజానికి ఎప్పుడు బాధపరిచే విషయం కనుగొనబడదో ఆ విషయంలో వారిని బాధపరిచే వేరే విషయాన్ని తిరిగి ఆ స్థానంలో పెడతారు. ఈ బాధలు వ్యక్తులకు చాలా పెద్ద విచారంను కలుగు చేయుట నిజమే. వారి జీవితాలు భయాందోళనంగాను మరియు బాధాకరంగాను మారతాయి. వారు ఏ సమయంలోనైనా పర్యవసానంను ఎదురు చూస్తుంటారు. వాంగ్జీ దీని విషయమై ఆశ్చర్యపోయాడు. ఇది ఖచ్చితంగా అతని వల్లే వినబడెను. మనసును బాధించుటలో రెండవ రకము ఇతరులు సులభంగా గుర్తించే మనస్సును బాధించుట. దీని లక్షణంలో వ్యక్తి తనను ఎక్కువగా బాధ పెట్టే ఒక ఆలోచన లేక ప్రతిమను కలిగి ఉంటారు. వారిని బాధ పెట్టే ఆలోచన లేక ప్రతిమ వారి వ్యక్తిత్వానికి కొత్తగా ఉండడం వలన వారిని కలతపరుస్తుంది. ఉదాహరణకు ఒక యవనస్తుడు తన యజమానుని కొట్టే ఇతరులు సులభంగా గుర్తించే మనస్సును ప్రతిమ కలిగి ఉన్నాడని వైద్యుడు చెప్పాడు. ఇప్పుడు తన యజమానికి ఏమీ చేయడు. తన మనసులోకి ఎప్పుడైతే ఈ ప్రతిమ వస్తుందో అతను ఏదో విధంగా ఆధీనత కోల్పోయి తన యజమానికి ఏమైనా చేస్తాడేమోనని భయపడుతూ ఉంటాడు. తన మనసులో నుండి ఆలోచనను ఎంత తీసివేయాలనుకుంటాడో అంత ఎక్కువగా ఆ ఆలోచన జరుగుతుంది. ఎందుకనగా కలత చెందించేటటువంటి ప్రతిమ మరలా జరగడం వలన సాధారణంగా తన ఆధీనతను కోల్పోయి తన యజమానికి ఏమైనా చేస్తాడేమోనన్న భయము చాలా ఎక్కువ అవుతుంది. సులభంగా గుర్తించగలిగే ఆలోచనలనేవి వ్యక్తులు వాస్తవానికి లేదా వాస్తవంలో ఎప్పుడు చేయని ఆలోచనల్ని గుర్తు చేసుకోవాలి. ఇది ఆయనను గూర్చి ఖచ్చితంగా వివరించిన రీతిగా వాంగ్జీ చాలా ఆశ్చర్యపోయాను. అతడు తన యజమానిపై కోపం కలిగి ఉన్నాడని తన స్నేహితునికి చెప్పలేదు. అతని యజమానిని బాధపరిచే ఆలోచనలు తన మనసులో కలిగి ఉన్నాడు. వాటిని ఆపుకోలేకపోయాడు. ఆయన ఏమి చేయాలి? వాంగ్జీ వైద్యుణ్ణి అడిగాను. ఇంటికి వెళ్ళి ప్రాముఖ్యమైన విషయాల నుండి అతి ప్రాముఖ్యమైన విషయాలను ఒక చిన్న పేపర్పై వ్రాయమని వైద్యుడు చెప్పెను. వైద్యుడు ఒక గిన్నె నేలను తన యజమానిని కొట్టడానికి కదిలిస్తున్నట్లు అని ఉదాహరణనిచ్చెను. అప్పుడు ఒక వారంలో ఆ జాబితాతో రమ్ము లేక మనం ఆ జాబితాలో మనసును బాధించు బలవంతపు అనారోగ్యములను ఎలా పరిష్కరించాలో చర్చించుకుందాము అని డాక్టర్ గారు చెప్పెను. ఇది వాంగ్జీకి మరియు అతని స్నేహితునికి మంచిగా వినబడింది. వైద్యశాల నుండి బయటకు వెళ్లే మార్గ మధ్యలో అతని దగ్గర ఇంకొక పరిష్కారం ఉందని వాంగ్జీ యొక్క స్నేహితుడు చెప్పెను. వాంగ్జీ తనకు అవసరమైన సహాయాన్ని పొందాలనుకున్నాడు కాబట్టి ఆసక్తిని చూపించెను. ఈ పరిష్కారం యేసుక్రీస్తు అనే వ్యక్తి. వాంగ్జీ యొక్క స్నేహితుడు అనేక సమస్యలతో క్రీస్తు ఎలా సహాయపడ్డాడో చెప్పడం కొనసాగించాడు. ఈ యేసుక్రీస్తు ఎవరు? వాంగ్జీ అడిగెను. వారు ఆయన్ను ఎలా కనుగొనగలరు? ఆయన వారి నగరంలో నివసించాడా అని అడిగెను. యేసుక్రీస్తు విశ్వానికి దేవుడు మరియు లోకరక్షకుడని వాంగ్జీ యొక్క స్నేహితుడు చెప్పెను. అతడు బైబిల్ తెరచి, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచన భాగమును చదివెను. ఇక్కడ వాక్యము అను వ్రాయబడినది యేసుక్రీస్తేనని వాంగ్జీ యొక్క స్నేహితుడు చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుడు మాత్రమే కాదు, మనకు వెలుగునిచ్చుటకు వచ్చినని చెప్పెను. బైబిల్లోని ఇంకొక భాగమును, అందుకు పిల్లాతు నీవు రాజువా అని ఆయనను అడుగ్గా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టుతిని అని యోహాను సువార్త 18వ అధ్యాయము 30వ వచనమును చదివెను. వాంగ్జీ ఈ సత్యమేమిటో అని ఆసక్తిని కలిగి ఉండెను. అతని స్నేహితుడు బైబిల్లో నుండి ఇంకొక భాగమును చూయించెను. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచన భాగమును చూపించాను. బైబిల్ మాట్లాడుతున్న ఈ జీవం ఏమిటి? వాంగ్జీ స్నేహితుడు చెప్పెను. ఈ జీవం మనకు ఇప్పుడు ఉద్దేశాన్ని, అర్థాన్ని, సమాధానాన్ని మరియు సంతోషంను ఈ జీవితంలో ఇచ్చును. మరియు మనం చనిపోయిన తరువాత పరలోకంలో దేవునితో కూడా జీవంనిచ్చును. ఆయన జీవితంలో అర్థము మరియు ఉద్దేశలేమి కలిగి ఉన్నందున వాంగ్జీ నిశ్చయముగా ఆసక్తిగా ఉండెను. ఈ క్రొత్త జీవితంను ఎలా పొందుకోవాలని అతని స్నేహితుణ్ణి అడిగెను. ఈ జవాబును చేరుకునే లోపు వారు సంస్థను వదిలి ఇంటికి వెళ్ళవలసి వచ్చెను. అయినప్పటికీ తర్వాత ఇద్దరు తిరిగి ఆ చర్చను పూర్తి చేశారు. కొన్ని వారాల తర్వాత వాంగ్జీ యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాల గురించి వైద్యంతో చర్చించడానికి వైద్యశాలకు తిరిగి వెళ్ళెను. ఆ విషయాలను చూసిన తర్వాత వైద్యుడు వారితో క్రింది విధంగా చెప్పెను. సులభంగా గుర్తించగలిగే మనసును బాధించుట లేక ఆలోచనలు 3 అంశాలలో ఒకదాని మీదే ఏకాగ్రతను చూపించడానికి మనసును నిలుపును. వారు చివరిసారి వైద్యుణ్ణి కలిసినప్పుడు సులభంగా గుర్తించగల మనసును బాధించేవి ప్రతిమలు లేక క్రూర ఆలోచనలు లేక ఇతరులకు హాని చేయడంగా కొన్ని ఉదాహరణలుగా వర్ణించను. 2వ రకపు సులభంగా గుర్తించగల మనసును బాధించేవి వ్యక్తి యొక్క నైతిక మరియు మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆలోచించుట అనేవి ఇమిడి ఉన్నాయి. వ్యక్తులు వారి దృష్టిలో చెడుగా మరియు దేవునిని అవమానపరిచే ఆలోచనలను కలిగి ఉండవచ్చు. ఎప్పుడైతే వ్యక్తులు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో వారు తరచుగా వారు శిక్షింపబడతారని మనసును నొప్పించే భావాలు మరియు విచారంగా ఉంటారు. 3వ రకపు సులభంగా గుర్తించగల మనసును బాధించే తన ఆధీనతను కోల్పోవుట మరియు ఇతరుల ముందు అవమానించే విధంగా ఏదో చేస్తున్నారు అనే ఆలోచనలు ఇమిడి ఉంటాయి. వారు ఆధీనతను కోల్పోవుట మరియు గుంపులో అరుస్తూ పరిగెడుతున్నట్లు ఊహించుకుంటారు. ఈ రకపు మనసును బాధించుట కొంతమందికి చాలా విచారంగా ఉంటుంది. ఎందుకనగా వారు ఆధీనతను కోల్పోవుట మరియు అవమానపరిచే ప్రవర్తన గూర్చి ప్రశ్నించుకుంటారు. సులభంగా గుర్తించగలిగే మనసును బాధించుట ఈ 3 భాగాలే కాకుండా వేరేది ఏదో అయి ఉండవచ్చు. మనసును బాధించుటలో అధికంగా ఒకే మార్గంలో ఈ 3ంటిలో ఒకదానికి చెందుతాయి. వైద్యుడు చెప్పిన గూఢ విషయాలను గూర్చి వాంగ్జీ ఆశ్చర్యపడెను. అది వాంగ్జీని వైద్యుడు వర్ణిస్తున్నట్లుంది. వైద్యుడు అతనితో ఇంటికి వెళ్ళి 3 ముఖ్యమైన ఆలోచనలు లేక భాగాలపై మనసు పెట్టి అర్థం చేసుకుంటే అప్పుడు వారు వాటిపై దృష్టి ఉంచుతారు. ఇది వాంగ్జీకి మంచిగా అనిపించెను. వారు అభివృద్ధి చెందుతున్నారని భావించాడు. వారు వైద్యశాలను విడిచి వెళ్తుండగా వాంగ్జీ తన స్నేహితుణ్ణి మరలా యేసుక్రీస్తు అనే వ్యక్తిని గూర్చి అడిగెను. అతడు విన్నటువంటి మరియు తన స్నేహితుడు వర్ణించిన సమాధానాన్ని కావాలనుకున్నాడు. వాంగ్జీ స్నేహితుడు మొదటిగా మన పాపములను అప్పగించుకోవాలని చెప్పెను. మరలా పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపోస్తల కార్యములు 2:38 బైబిల్ భాగాన్ని చూపించెను. మన పాపములు దేవుని నుండి మనలను వేరు చేసెను గనుక మనము పశ్చాత్తాపపడాలి. దేవుని సిలువపై మరణము మన పాపముల నుండి క్షమించబడిన వారిగా చేసినది. వారు బైబిల్లో ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానంను అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అను అపోస్తల కార్యములు 2:22-24 లేఖన భాగమును చదివెను. వాంగ్జీ యొక్క స్నేహితుడు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించాడని వివరించాడు. మన స్థానంలో మనము పాప జీవితమును లేక మరణమును కలిగి ఉండము. అయినప్పటికీ యేసుక్రీస్తుని మృతులలో నుండి తిరిగి లేపుట ద్వారా మరణమును జయించెను. దీనిలో నమ్ముటయే మనకు క్రొత్త జీవితమును అనుగ్రహిస్తుంది. బైబిల్లో ఈ విధంగా చెప్పిన అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు అను రోమాపత్రిక 10:9 భాగమును చదివిరి. వాంగ్జీ తన స్నేహితునితో దీనిని నమ్ముతున్నాను అని చెప్పెను. అతడు ఇప్పుడు ఏమి చేయవలెను? వాంగ్జీ తన స్నేహితునితో కలిసి ఈ విధంగా ప్రార్థించమనెను. ప్రియప్రభువా, నేను తప్పు చేసి నీ ముందు పాపం చేశానని నాకు తెలుసు. నా పాపములలో నుండి రక్షించడానికి నాకు నీవు కావాలని కూడా తెలుసు. నీవు నా పాపములకై సిలువపై మరణించావని నేను నమ్ముచున్నాను. నీవు సిలువపై మరణించిన తరువాత మరణంపై మరియు పాపముపై విజయమును చూపించడానికి తిరిగి లేచావని కూడా నేను నమ్ముచున్నాను. నీవు నా జీవితంలోకి వచ్చి నా పాపం నుండి రక్షించమని అడుగుతున్నాను. ఇది చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆమెన్. ఈ ప్రార్థన చేసిన తర్వాత వాంగ్జీ తన జీవితంలో సమాధానము మరియు సంతోషమును కలిగి ఉండెను. అతడు కొత్త ఉద్దేశాన్ని మరియు అర్థాన్ని కలిగి ఉండెను. వాంగ్జీకి ఇవన్నీ యేసుక్రీస్తు ఉచితంగా ఇచ్చిన బహుమానము. తర్వాత రాబో కొన్ని రోజులు మరియు వారాలలో యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఉద్దేశము, అర్థము, సమాధానము మరియు సంతోషము వాంగ్జీ యొక్క భయాలను, బాధలు మరియు గాయాలను పూరించెను. నీవు కూడా కేవలము యేసుక్రీస్తుని జీవితంలోనికి వ్యక్తిగత రక్షకునిగా అడగడం వలన ఇదే సమాధానము మరియు అర్థాన్ని కలిగి ఉండగలవు.